నాలుగో శ్లోకం చూడండి. నిశ్చయం శృణు మే తత్ర,
నిశ్చయం శృణు మే తత్ర,
యాగే భరత సప్తమా,
యాగే భరత సప్తమా,
యాగో హి పురుష వ్యాఘ్ర,
యాగో హి పురుష వ్యాఘ్ర,
త్రివిధస్తం ప్రకీర్తితః,
త్రివిధస్తం ప్రకీర్తితః.
సన్యాసం అంటే ఏమిటి, త్యాగం అంటే ఏమిటి అని ప్రశ్నించాడు అర్జునుడు ఈ అధ్యాయం ప్రారంభం. దానికి సమాధానంగా కొంతమంది పండితులు, సాంఖ్యులు, మీమాంసకులు ఇలా వివిధమైనటువంటి భావాలతో అర్థాలతో వాటికి చెప్పడం జరిగింది. అయితే ఇలా రకరకాలుగా ఎందుకండి చెప్పడం అంటే, మానవుల్లో కూడా రకరకాల మనుషులు ఉన్నారు. మోక్షమే అందుకోవాలని అందరూ అనుకోవటంలా, చాలా కొద్దిమంది అనుకుంటారు. సరే, కొంతమంది తెలుసుకోవటానికైనా ప్రయత్నం చేస్తారు, కొంతమంది తెలుసుకోవటానికి కూడా ప్రయత్నం చేయరు. ఇలా రకరకాలైనటువంటి మానవులు ఉన్నారు కాబట్టి వేరు వేరుగా అర్థాలు చెప్తే ఎవరికి సూట్ అయినటువంటి దాన్ని వారు తీసుకుంటారు. ఎవరు స్థాయి ఎలాంటిదో ఆ స్థాయిలోనే వాళ్ళు తెలుసుకోగలుగుతారు అని చెప్పటం జరిగింది. ఈ ప్రకారంగా వివిధ అభిప్రాయాలను చెప్పడం జరిగింది. అయితే అంతటితో భగవంతుడు చెప్పి ఊరుకోవటంలా తన నిశ్చయం కూడా చెప్తున్నాడు. ఎందుకంటే అర్జునుడు అడిగాడు, నాకు నిశ్చయంగా చెప్పు, సన్యాసం అంటే ఏమిటో, త్యాగం అంటే ఏమిటో నాకు రెండు విషయాలు వివరంగా చెప్పాలి అన్నాడు. అందుకని ఇప్పుడు తన నిశ్చయం చెప్తున్నాడు. సకామ కర్మల్ని విడిచిపెట్టి యజ్ఞదాన తపస్సుల్ని నిష్కామంగా ఫలాసక్తి వదిలి భగవదార్పణ బుద్ధితో చెయ్యాలి అని భగవానుడు తన అభిప్రాయాన్ని చెప్పాడు. సకామ కర్మల్నే వదిలేయమన్నాడు. అయ్యో, నేను చేస్తున్న అన్ని వదిలితేటండి, వదలొద్దు, సకామాన్ని నిష్కామంగా చేయి. సకామ కర్మలు వదలమన్నారు కానీ కర్మలు వదలమన్నా, కనుక నిష్కామంగా కర్మలు చేయొచ్చు. ఏం చేయాలండి, యజ్ఞదాన తపస్సులు మిగిలిన ఇంకేం చేయకూడదా, ఏవైనా యజ్ఞభావంతో చేయి. కాబట్టి యజ్ఞదాన తపస్సుల్ని తప్పకుండా చేయాలి, ఎందుకంటే అవి మానవుడి యొక్క వివేకవంతుడైనటువంటి వాడిని పవిత్రం చేస్తుంది. అందుకనే యజ్ఞదాన తపస్సులు చేయండి. అంతేకాదు, త్యాగం కూడా మూడు విధాలుగా ఉందయ్యా, సాత్విక త్యాగం, రాజసిక త్యాగం, తామసిక త్యాగం అని. వాటిని గురించి కూడా నీకు చెప్తాను అని ఇక్కడ అర్జునుడిని రెండు పదాలతో సంబోధిస్తున్నాడు. రెండు విశేషణాలతో, ఒకటేమో భర్త సత్తభ అన్నాడు. భర్త సత్తమ, భర్తర్షభ, భర్త వంశంలో జన్మించినటువంటి ఓ అర్జున. ఇక రెండోదేమో పురుష వ్యాఘ్ర, మానవుల్లో చాలా గొప్పవాడివి నీవు అనే ఉద్దేశంతో. ఒకటేమో వంశఘనత, రెండోదేమో వ్యక్తి యొక్క ఘనత, అలాగే చెప్పు. నీవు రెండు విషయాల్లో గొప్పవాడివేనయ్యా, సన్యాసము త్యాగము ఏదైనా నీకు సాధ్యమే, ఎందుకంటే నీవు అటువంటి వంశంలో పుట్టావు, అటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు. నీకు త్యాగం అనేటువంటిది అంత అసాధ్యమైంది కాదు. లోకంలో మానవులందరికీ కూడా త్యాగం అంటే కొంచెం కష్టమే, నీకు మాత్రం అట్లా కాదు. నువ్వు త్యాగం చేయగలవు. అంతేకాదు, పుణ్యాన్ని కనుక త్యాగం చేస్తే ఆ పుణ్యం రెండింతలు అవుతుంది. అదయ్యా త్యాగ మహిమ. కనుక త్యాగానికి వెనుదీయాల్సినటువంటి అవసరం లేదు ఎవరు కూడా అని ఇక్కడ తెలియజేస్తూ ఇప్పుడు తన నిశ్చయాన్ని భగవానుడు చెబుతున్నాడు. ఇంతవరకు నేను నిశ్చయాన్ని చెబుతానన్నాడు, ఆ నిశ్చయం ఏమిటో చెప్పలా. ఇప్పుడు రెండు శ్లోకాల్లో, 5-6 శ్లోకాల్లో భగవానుడు తన నిశ్చయం చెబుతున్నాడు. త్యాగం విషయంలో, త్యాగం విషయంలో ఏం చెయ్యాలి అనేదాన్ని చెబుతున్నాడు. ముందుగా 5వ శ్లోకం చూడండి.
యజ్ఞదానతపకర్మ అత్యాజ్యం కార్యమేవ తత్. యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణాం. యజ్ఞదాన తపకర్మ అత్యాజ్యం కార్యమేవ తత్. యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణాం.
యజ్ఞదాన తపకర్మ, యజ్ఞము దానము తపస్సు అనేటువంటి కర్మల్ని నా త్యాజ్యం, నా త్యాజ్యం అంటే విడిచిపెట్టడం, నా త్యాజ్యం అంటే విడిచిపెట్టకూడదు. యజ్ఞదాన తపస్సు అనేటువంటి కర్మల్ని ఎప్పటికీ కూడా విడిచిపెట్టకూడదు. తత్కార్యం ఏవా, వాటిని తప్పకుండా చేయవలసిందే, తప్పకుండా ఆచరించవలసిందే. ఎందుకని, యజ్ఞ దానం తప, యజ్ఞము దానము మరియు తపస్సు ఏవా అనేటువంటి కర్మలు మనీషిణాం పావనాన్ని, వివేకుల్ని పవిత్రం చేస్తాయి. మనుషులందరినీ కాదు, మనీషిణాం, మనీషిణాం అంటే మనుష్యుల్లో ఉత్తములైనటువంటి వారు, వివేకులైనటువంటి వారు, అటువంటి వారిని పవిత్రం చేస్తాయి అంటున్నారు. కాబట్టి భగవంతుడి యొక్క నిశ్చయం ఏమిటంటే యజ్ఞదాన తపస్సులు ఎప్పటికీ వదలకూడదు, చేయాల్సిందే. అది ఎందుకు అనంటే అవి మానవుణ్ణి పవిత్రం చేస్తాయి. ఇలా భగవానుడు ఎంతో స్పష్టంగా నిశ్చయంగా తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టుగా తెలియజేయటం జరిగింది. యజ్ఞదాన తపస్సును వదిలిపెట్టకూడదు, తప్పకుండా చేయవలసింది. ఎవరు మోక్షార్థులైనటువంటి వారు, మోక్షార్థులైనటువంటి వాళ్ళు తప్పకుండా చేయాల్సింది. సాధారణంగా వేదాంతంలో ఏం చెప్పుకుంటామంటే, పుణ్యకర్మలు చేస్తే బంగారు సంఖ్యలు, పాపకర్మలు చేస్తే ఇనుప సంఖ్యలు, రెండు కూడా సంఖ్యలే, రెండు కూడా బంధించేవే మానవుణ్ణి. పుణ్యం చేస్తే స్వర్గభోగాలు అనుభవిస్తావు, తిరిగి వస్తావు, పాపం చేస్తే నరకయాత్రలు అనుభవిస్తావు, తిరిగి వస్తావు. రెండు తిరిగి వచ్చాయి, రెండు నిన్ను బంధించేవే అని మనకి తెలియజేస్తారు వేదాంతం. అయితే ఇది పూర్ణ జ్ఞానం కాదు, కర్మలన్నీ వదిలిపెట్టమని కాదు. భగవానుడు అలాంటి అభిప్రాయానికి వ్యతిరేకం. అందుకని ఏమంటున్నాడు ఇక్కడ, పుణ్యకర్మలు తప్పకుండా చేయండి, కాకపోతే చేసే విధానం వేరు. పుణ్యకర్మలు తప్పకుండా చేయవలసిందే అంటున్నాడు. ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించండి, మనలో వాసనలు ఉన్నాయి, ఎన్నో జన్మ జన్మల నుంచి గూడు కట్టుకొని వస్తున్నటువంటి వాసనలు ఉన్నాయి. మనలో వాసనలు ఎంతకాలం అయితే ఉంటాయో అంతకాలము కూడా మనస్సు శాంతంగా శుద్ధంగా ఉండలేదు. అధ్యక్షుకో, ఇది అనుభవించు, ఇలా చెయ్యి, ఆ వ్యాపారం చెయ్యి, ఈ ఉద్యోగం చెయ్యి, ఉద్యోగం వదిలిపెట్టి వ్యాపారానికి రా, వ్యాపారం వదిలిపెట్టి పరిశ్రమకు పో అని లోపల నుంచి వాసనలు ప్రేరేపణిస్తుంటే మనిషి ప్రశాంతంగా ఎట్టుంటాడు? కనుక వాసనలు ఉన్నంత కాలం కూడా మనసు ప్రశాంతంగా శుద్ధంగా ఉండదు. వాసనలు క్షయమైతే మనసు శుద్ధమవుతుంది. వాసనలు క్షయమైతేనే మనసు శుద్ధమవుతుంది. మనసు శుద్ధమైతేనే బుద్ధి సూక్ష్మమవుతుంది. బుద్ధి సూక్ష్మమైతేనే ఆత్మజ్ఞానాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని, బ్రహ్మ విద్యని అందుకోవటానికి అర్హత వస్తుంది. ఆ బ్రహ్మజ్ఞానాన్ని అందుకుంటేనే మన యథార్థ స్వరూపం తెలుస్తుంది. మన యథార్థ స్వరూపం తెలిస్తే తప్ప మనకి మోక్షం లేదు. మోక్షం అంటే మన యథార్థ స్వరూపం బ్రహ్మము, పరమాత్మ అని తెలుసుకొని పరమాత్మగా ఉంటాం. కనుక ఇక్కడ ఒక వరుస, మనలో వాసనలు ఉన్నంతకాలం మనశ్శుద్ధి జరగదు. వాసనలు క్షయమైతేనే మనశ్శుద్ధి, ముందు అది చేసుకోవాలి. మనశ్శుద్ధి అయితే తప్ప బుద్ధి సూక్ష్మత కాదు, బుద్ధి బాగా పదులు పెట్టబడదు. బుద్ధి సూక్ష్మత ఎంతే తప్ప ఆత్మజ్ఞానం అవగతం కాదు. ఆత్మజ్ఞానం అవగతమైతే తప్ప మన యథార్థ స్వరూపం మనకి తెలియదు. మన యథార్థ స్వరూపం మనకి తెలిస్తే తప్ప మనకి మోక్షం లేదు. కాబట్టి మనస్సును శుద్ధి చేసుకోవటం చివరికి మోక్షానికి దారితీస్తుంది. అంటే మనసును శుద్ధి చేసుకోవటానికి ఏం చేయాలి? యజ్ఞదాన తపస్సులు చేయాలి. మనశ్శుద్ధి కోసం యజ్ఞదాన తపస్సులు చేయాలి. దీన్నే భగవానుడు మరొక విధంగా వాటి అవసరాన్ని చెబుతున్నాడు. యజ్ఞదాన తపస్సులు వివేకిని పవిత్రం చేస్తాయి. పావనాని మనీషినాం, పావనం చేస్తాయి, పవిత్రం చేస్తాయి అని. అయితే అందరినీ పవిత్రం చేస్తాయా? కేవలం వివేకిని మాత్రమే పవిత్రం పావనం చేస్తాయా? కొంతమందినే పావనం చేస్తాయా? అందరినీ పావనం చేస్తాయా అని కూడా సందేహం. ఎందుకంటే వివేకి మనీషినాం అన్నారు కాబట్టి. చేద్దామండి, మనం కూడా చేద్దామండి, మనకి పవిత్రం ఉందా అని ఎవరు పడితే వాళ్ళు అనుకోవచ్చు కదా. అందుకని ఇక్కడ మనీషినాం పావనాని అన్నాను. ఫలితం అనేటువంటిది ఎప్పుడు కూడా, అంటే ఇప్పుడు మన పవిత్రం చేసేటువంటి ఫలితం మనకు కలగాలి. ఫలితం ఎప్పుడు కూడా మనం కర్మ చేసేటువంటి విధానాన్ని బట్టి ఉంటుంది, కానీ చేసే కర్మను బట్టి కాదండి. కర్మ మంచిదైనప్పుడు ఫలితం మంచిదవుతుందని గ్యారంటీ లేదు. కర్మ మంచిదే, కానీ చేసే విధానంగా నువ్వు చేయలేదే, అప్పుడు సరైనటువంటి ఫలితం ఎట్లా వస్తుంది? కనుక కర్మ మంచిది అయినప్పటికీ కూడా చేసే విధానం కూడా మంచిది కావాలి, అప్పుడే మనకి ఫలితం, సరైనటువంటి ఫలితం. భోజనం చేస్తే ఆకలి తీరుద్ది, కడుపు నిండుద్ది, అందరికీ తెలిసిన సంగతే. ప్రతిరోజు మనకి ఆకలి తీర్చుకుంటున్నాం అన్నం లోపల పడేసి, మరి ఉడకకుండా ఉన్న అన్నం లేకపోతే మాడిపోయినటువంటి కూరలో లేకపోతే ఉప్పు ఎక్కువయ్యో కారం ఎక్కువయ్యో ఉన్నటువంటి కూరలో అవి కనుక తింటే ఆకలి తీరుద్దా? తీరదు. ఎందుకంటే అవి తినలేము అసలు. కారం ఎక్కువైతే మంట మండిపోద్ది, ఉప్పు ఎక్కువైతే తప్పికవుతూ ఉంటుంది, మాడిపోతే తినబుద్ధి కాదు, అన్నం ఉడకపోతే అరగదు, లోపలికి పోదు. కాబట్టి ఉందిగా అన్నం, మరి ఆకలి తీరాలిగా, ఆహా సరైంది కావాలి. అలాగే యజ్ఞదాన తపస్సులు కూడా మంచియే. యజ్ఞం అనేటువంటిది దేవతలను తృప్తిపరిచేటువంటి, ముక్కోటి దేవతలను తృప్తిపరిచేటువంటిది యజ్ఞం. అందుకనే యజ్ఞం చేసేటప్పుడు దేవతల ఆహ్వానం ఉంటుంది, ఆ దేవతలు ఆహ్వానించి కూర్చోబెడతారు. వాళ్ళందరికీ ఆహుతులు ఇస్తాం. కనుక అది సకల దేవతా తృప్తిని కలిగించేటువంటిది యజ్ఞం. మరి అదే దానం అయితే చుట్టూ ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి మానవుల్ని తృప్తిపరిచేది, అసమానతలను తొలగించేటువంటిది. మరి తపస్సు అయితే నీ శరీరాన్ని శుద్ధి చేసేది, నీ మనస్సును శుద్ధి చేసేది. ఇది తపస్సు. కనుక ఈ మూడు కూడా మంచియే. మూడు మంచి అయినంత మాత్రం మూడు కూడా మనకి ఆ పవిత్రం చేస్తాయా అని అంటే ఆహా, ఎందుకని? సాత్వికమైనటువంటి బుద్ధితో చేయాల, సాత్వికమైనటువంటి శ్రద్ధతో చేయాల, అప్పుడే ఫలితం. రాజసిక తామసిక శ్రద్ధతో కనుక చేస్తే మనం కోరుకున్నటువంటి ఫలితం ఎప్పుడు రాదు, పైగా వ్యతిరేక ఫలితం కూడా రావచ్చు. అంటే ఏదో ఫలితం కావాలని చేస్తే ఫలితం రాకపోతే పోయింది, వ్యతిరేక ఫలితం వచ్చు. బాగా డబ్బు రావాలని చేసామనుకో, డబ్బు రాలేదనుకో, కొంతవరకు పర్వాలా, ఉన్నది కూడా పోయిందనుకో, మరీ బాధ. కనుక అభిక్రమ నాశం, ప్రత్యవాయ దోషం అంటారు ఈ రెంటికి. రావాల్సిన ఫలితం రాకపోతే అభిక్రమ నాశం, వ్యతిరేక ఫలితం వస్తే ప్రత్యవాయ దోషం. కనుక అలా ఉండకూడదు. మనం చేసేటువంటిది మనకి ఫలించాల. ఫలించడం అంటే లౌకికమైనటువంటి కోరికలు కాదు, మన మనస్సు శుద్ధి కావాలి. సాత్వికమైనటువంటి బుద్ధితో, సాత్వికమైనటువంటి శ్రద్ధతో యజ్ఞాన్ని కనుక చేసినట్లయితే మన మనస్సు పవిత్రమవుద్ది, శుద్ధమవుద్ది. దీనివల్ల ఏం జరుగుద్ది? మనసు కనుక శుద్ధమైతే బుద్ధి సూక్ష్మమవుద్ది, బుద్ధి సూక్ష్మమైతే శాస్త్రం అవగతమవుద్ది, శాస్త్రం అవగతమైతే మన స్వరూపం తెలుస్తుంది, మన స్వరూపం తెలిస్తే మనం ఆ స్వరూపాన్ని అందుకొని మోక్షానికి పొందుతాం. కనుక ఈ కర్మలు మనల్ని పవిత్రం చేయాలి. మరైతే కర్మల్ని ఎలా చేయాలండి? ఇది కూడా మనకు సందేహం. కర్మల్ని ఎట్లా చేయాలి అని, ఈ యజ్ఞదాన తపస్సుల్ని ఎలా చేస్తే మనకి ప్రయోజనం, ఆ విషయాన్ని తర్వాత శ్లోకంలో చెప్తున్నారు, ఆరో శ్లోకంలో చెప్తున్నారు. చూడండి, ఇప్పటికే మనకి తెలుసు సాత్వికమైన శ్రద్ధతో చేయాలి అని. ఇంకొంచెం వివరంగా భగవానుడే స్వయంగా చెప్తున్నాడు. మనం చెప్పే మాట కాకుండా భగవానుడు చెప్పే మాట కనుక వింటే మన యొక్క జీవితం సరైనటువంటి మార్గంలో నడుస్తుంది. అందుకనే ఎలా చేయాలో ఇక్కడ తెలియజేస్తున్నారు ఆరో శ్లోకంలో, ఆరో శ్లోకంలో.
ఏతాన్యపితు కర్మాణి
త్యక్త్వా ఫలాని చ
కర్తవ్యా నీతి మే పార్థ
నిశ్చితం మతముత్తమం. ఏతాన్యపితు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ
కర్తవ్యా నీతి మే పార్థ
నిశ్చితం మతముత్తమం. పార్థ, ఓ అర్జున, అర్జునుడికి చాలా పేర్లు ఉన్నాయి, 10 పేర్లు ఉన్నాయి. అర్జునుడు, ఫల్గుండు, పార్థుడు, శ్వేతవాహనుడు, కిరీటి, బీభత్సుడు, ధనంజయుడు, విజయుడు, సవిశాచి, గాంధీవి అని ఈ పేర్లన్నిటితో పిలుస్తుంటాడు శ్రీకృష్ణుడు అప్పుడప్పుడు. ఏ పేరు ఎప్పుడు పిలవాలనో ఆయనకి బాగా తెలుసు. మరి ఇక్కడ పార్థ అన్నాడు కదా, అంటే ప్రధాపుత్ర అని. ప్రధ అంటే కుంతీదేవికి మొట్టమొదటి పేరు ప్రధ. ఆమెను పెంచుకున్నాడు కుంతి భోజుడు, పెంపకానికి ఇచ్చాడు వసుదేవుడు. అందుకని ఆయన పెంచుకునేటప్పటికి ఆయన పేరు కుంతి భోజుడు కాబట్టి ఆమెకు కుంతి అని పేరు పెట్టారు, మార్చారు. లేకపోతే అసలు పేరు ప్రధ. ప్రధా కుమారుడు కనుక పార్థుడు, కుంతి కుమారుడు కనుక కౌంత్రేయుడు. అందుకని ఇక్కడ అంటున్నాడు ఓ పార్థ, ఈ కర్మల్ని ఏతాని అపి కర్మాణి, ఏతాని ఈ అపి కర్మాణి, ఈ కర్మల్ని కూడా సంగం త్యక్త్వ, సంఘభావాన్ని విడిచిపెట్టి ఫలానిచ ఫలితాన్ని కూడా వదిలిపెట్టి, సంఘభావాన్ని అటాచ్మెంట్ వదిలిపెట్టి ఫలితాన్ని కూడా వదిలిపెట్టి, ఇది కర్తవ్యాన్ని, ఇది చేయదగింది అని చెయ్యాలి. ఇది నా కర్తవ్యం, ఇదేదో నేను ఎవరినో ఉద్ధరించడానికి చేయటంలా, ఈ పని చేయటం నా కర్తవ్యం అనేటువంటి భావనతో చేయాలి. ఇదేనయ్యా మే నిశ్చితం ఉత్తమం మతం, మే నిశ్చితం, నా యొక్క నిశ్చయం, నా నిశ్చితమైనటువంటి ఉత్తమం మతం, ఉత్తమమైనటువంటి అభిప్రాయం, నా ఉత్తమమైన అభిప్రాయం. ఇది భగవానుడే ఇక్కడ తెలియజేస్తున్నాడు కర్మల్ని ఎలా చెయ్యాలి అని. ఒక్కటే మాట, సంఘం తెక్త ఫలానిచ్చ, సంఘభావాన్ని ఫలితాన్ని రెండు వదులు, సంఘభావాన్ని వదులు ఫలితాన్ని వదులు, ఈ ఫలితం నాకు అక్కర్లా అనే భావంతో చేయి. అంతేగాని ఆ ఫలితం కోసం దేబిరుచుకుంటా కూర్చోవద్దు అంటున్నాడు. యజ్ఞదాన తపస్సుల్ని ఎలా చేయాలి, సంఘభావాన్ని వదిలిపెట్టాలి, ఫలితం మీద ఆసక్తిని వదిలిపెట్టాలి అని భగవంతుడి యొక్క నిశ్చిత అభిప్రాయం. ఇది నిశ్చితాభిప్రాయమే కాదు, ఉత్తమమైనటువంటి అభిప్రాయం కూడా. మరి సంఘం త్యక్త్వ అంటే ఏమిటి, ఎందుకనంటే మనం తెలుసుకోవాలి కదా యజ్ఞదాన తపస్సుల్ని ఎట్లా చెయ్యాలి అంటే, సంఘభావాన్ని వదిలిపెట్టాలి, అటాచ్మెంట్ వదిలిపెట్టాలి. అంటే కర్మతో అతుక్కుపోకూడదు. మనం సాధారణంగా ఏదైనా సరే ఓ మంచి పనిగానే చేస్తే దాన్ని తలుచుకుంటూ ఆనందిస్తూ ఉంటాం, ఆహా నేను కాబట్టి చేశానండి, నిజంగా నేను మంచి పని చేశాను, ఆహ్ నా అదృష్టం, నా గొప్పతనం అని రకరకాలుగా దాని గురించి ఆ పని అయిపోయిన తర్వాత అనుకుంటా ఉంటాం. అంతతో తృప్తి కలగదు మనకి, ఇది కర్మతో అతుక్కుపోవటమే, అయినా సరే అంతటితో తృప్తి కలగదు. మరి ఇంకేంది అంటే, ఎవరన్నా వచ్చి ఎవరండి ఈ నిన్న ఈ పని చేశారట కదా అంటే, నేనేనండి అని ముందుకు వస్తాం. అంటే నన్ను గురించి కాస్త గొప్పగా చెప్పుకోవాలి, ఈ పని చేసినటువంటి వాడిని నేనే, ఇంకెవరు ఇట్లా చేయలేరు, నేను మాత్రమే చేస్తా అనేటువంటి భావనతోటి వాళ్ళు చెప్పుకోవాలి అని ఇలా ఉంటుంది. ఇంకా వాళ్ళతోటి చెప్తుంది, నాకు చిన్నప్పటి నుంచి కూడా ఇదే ఉద్దేశం అండి, 10 మందికి మేలు చేయకపోతే ఎందుకండి ఈ జీవితం, అందుకనే నేను కళ్యాణ మండపం కట్టించాలని వచ్చారు, అయితే అయింది 25,000 రాసుకోండి అన్నాను. వాళ్ళు పాపం 10,000 వాడు ఇస్తాను అనుకోవాలా, 25,000 రాసుకోండి అన్నాను అని ఇలాగా ఆ పనితోటి అటాచ్మెంట్ పెట్టుకుంటారు. అది ఒకవేళ అడిగినటువంటి వ్యక్తి మనం నడకకుండా దూరంలో ఎవరితోటో మాట్లాడుతున్నాడు, మాట్లాడుతా ఏమండి నిన్న కళ్యాణ మండపానికి ఆయన 5,000 ఇచ్చాడు కదండి, ఎవరైనా అని ఎదుట ఆయన అడిగాడు. అందుకోనండి దూరంగా అక్కడ నిలబడ్డాడో చెట్టు దగ్గర ఆయన, నిజంగా అంత కెపాసిటీ లేదంట, అయినా సరే త్యాగం చేశాడండి అని వీళ్ళు చెప్పుకుంటున్నారు. సరే ఈయనకెళ్ళి ఏలు చూపించి అట్లా తిరిగి చూశారు కదా, నా గురించే చెప్పుకుంటున్నారు, నా గురించి చెప్పుకుంటే ఇంకేముంది, నిన్న నేను తండ్రా ఇచ్చిన సంగతే కదా అని చిన్నగా వీళ్ళ దగ్గరికి వస్తారు. ఏమండి బాగున్నారా, ఏం చేస్తున్నారు, వ్యాపారం ఎట్లా సాగుతుంది, ఏం నీ ఉద్యోగం అనేది, ఓ బాగుందా, సరే ఏమి లేదండి నిన్న వాళ్ళు కళ్యాణ మండపం కడతామని వచ్చారు, అందరినీ చందాలు అడుగుతున్నారు, ఎవరు కూడా 5,000 10,000 కూడా వెయ్యటం లేదట, ఎట్లా కట్టాలా, ఇంత ఖర్చు అవుతుంది కదా, మంచి పెద్ద పెద్ద డొనేషన్స్ ఇస్తే బాగుంటుంది కదా అని అనుకుంటున్నారట. సరే ఆ నోట ఈ నోట నాకు కూడా తెలిసి నా దగ్గరికి వచ్చారు, వస్తే నేను కూడా 5,000 10,000 ఇస్తే ఎట్లని అతికిచ్చేసాడు. పోతే పోయిందండి. ఏమిటండి ఈ డబ్బులు? ఏమైనా మనకి శాశ్వతమా? మనం భగవంతుడికి ఎంత అర్పిస్తే మనకు అంత మళ్ళీ వచ్చుద్దండి. అందుకని నేను ఎప్పుడు ఇట్లాంటి వాటికి ఎనకాను అని అంటుకో. అంటే మనం కర్తృత్వాన్ని అంటగట్టుకుంటాం అనమాట. నేను 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 చేశాను నేను చేశాను నేను చేశాను అనేది మనకి రావాలి. అవతల వాడు మనం చెప్పుకోవాలి ఫలానా ఏం చేశాడు, వాళ్ళు చెప్పుకున్నా చెప్పకపోయినా మనం చెప్పుకోవాలి మేము చేశాము. ఇదే కర్మతో అతుక్కుపోవటం, అటాచ్మెంట్, సంఘభావం. ఈ సంఘాన్ని విడిచిపెట్టమన్నాడు. ఎంత గొప్ప పని అయినా సరే చేసేయి, ఏ దాంతో సంబంధం లేదు అంటే. మరి మహమ్మదీయుల్లో కొంతమంది వాళ్ళ వాళ్ళ గ్రంథాల్లో చెప్తారు, కుడి చేత్తో ఇచ్చింది ఎడం చేతికి తెలియకూడదు. కానీ మనకి తృప్తి ఉండదు కాబట్టి కాస్త ఎడం చేతికి తెలుస్తుంది, పుర చేతికి తెలుస్తుంది, ఆ చేతికి అన్ని చేతులకు తెలుస్తుంది. కానీ ఇక్కడ భగవానుడు స్వయంగా చెప్తున్నాడు ఏమని అంటే, సంఘభావాన్ని విడిచిపెట్టండి, అటాచ్మెంట్ విడిచిపెట్టండి. ఏ కర్మ చేసినప్పటికీ చేయండి, దాన్ని వదిలేసి అంతే, దాన్ని మళ్ళీ తలుచుకుంటా ఉండబాక. అలాగనే తలుచుకుంటా ఉండి ఆ గొప్పతనం కనుక మీరు 10 మందిలో రావాలనుకుంటే అది ఏమవుద్దంటే సాత్వికమైనటువంటి కర్మ రాజసిక కర్మగా మారిపోయింది. అందుకని జాగ్రత్త ఈ విషయంలో. ఇక రెండోది కూడా ఉంది, తెప్ప ఫలానిచ్చా, ఫలితాన్ని కూడా వదిలిపెట్టండి అంటున్నారు. అంటే నేను చేశాననే భావనే కాకుండా అందులో నాకేదో ఇది రావాలి, నాకు పుణ్యం రావాలి, నాకు స్వర్గం రావాలి, నాకు మంచి జన్మ రావాలి, నాకు బాగా కలిసి రావాలి, ఇవి కూడా వదిలే. మనం సాధారణంగా ఏదో ఫలితాన్ని ఆశించే కర్మలు చేస్తుంటాం. ఏ ఫలితాన్ని ఆశించకపోతే ఎందుకండి, ఏ ఫలితం లేకపోతే చేయటం ఎందుకు, మనకేం కర్మ అని కూడా అంటాం ఏది తెలియనప్పుడు. కానీ ఫలితాన్ని కోరకుండా కర్మ చేస్తే మనకి ఎంత ఫలితం ఉందో, ఎంత ప్రయోజనం ఉందో అది వేదాంతం చెప్పు. ఎందుకంటే చిత్తశుద్ధి, బుద్ధి సూక్ష్మత, ఆత్మజ్ఞానం, మోక్షం. కనుక ఇలా మోక్షానికి సహాయకారి అవుద్ది నిష్కామ కర్మ, ఫలితాన్ని కోరకుండా చేసేటువంటి కర్మ. కనుక ఫలితాన్ని కోరవద్దు అని ఇక్కడ భగవానుడు చెప్తున్నాడు. వచ్చే ఫలితాన్ని మనం త్యజించాలి. కర్మ చేసేటప్పుడు కానీ, కర్మ పూర్తి అయిన తర్వాత కానీ, ఈ కర్మ యొక్క ఫలం అంతా భగవంతుడికే సమర్పిస్తున్నాను అని ధైర్యంగా భగవంతుడు సమర్పిస్తాడు. చేసేదేమో నేనును, ఫలితం భగవంతుడికే, ఆహా నాకే రావాలా అనేటువంటి భావన ఉండకూడదు. అందుకనే శివాలయంలో అభిషేకం చేసిన తర్వాత చివరిలో ఏం చెప్తారు, ఏ తత్ ఫలం సర్వం పరమేశ్వర అర్పణమస్తు అంటారు. ఈ ఫలితం అంతా కూడా పరమేశ్వరుడికే అర్పిస్తున్నాను అని. సరే, వినేటువంటి వాడికి దాని అర్థం తెలియదు కాబట్టి బతికిపోయాడు ఆ పంతులు గారు. లేకపోతే ఆయన గొంతు పట్టుకొని, ఏమయ్యా నేను 500 రూపాయలు ఖర్చు పెట్టుకొని అభిషేకం ఇంత బ్రహ్మాండంగా చేయిస్తే అంత అయిపోయిన తర్వాత ఫలితం భగవంతుడికి అంటావా అని ఆయన గొంతు పట్టుకుంటాడు. సరే, ఏదో సంస్కృతంలో ఉంటాయి కాబట్టి అర్థాలు తెలియదు కాబట్టి వాళ్ళు బతికిపోతుంది. కనుక నిజం ఏమిటి అని అంటే, ఫలితాన్ని భగవంతుడికి అర్పించాల. ఏ తత్ఫలం భగవదార్పణం వస్తుంది. ఎవరికైనా ఏదైనా దానం చేసేయాలనుకోండి, కృష్ణార్పణం, రామార్పణం, భగవదార్పణం, ఇలా ఫలితాన్ని అర్పించటమే తెలివైనటువంటి పని. కనుక కర్మఫలాన్ని త్యాగం చేయాలి, ఇది భగవంతుడు చెప్పేది. కాబట్టి కర్మ యొక్క ఫలం సర్వం కూడా భగవంతుడికే అర్పిస్తున్నాను అని కర్మఫలాన్ని త్యాగం చేయాలి. కర్మఫలం మీద ఆసక్తి మనకు ఉన్నప్పటికీ కూడా, కర్మఫలం కావాలని కోరుకున్నప్పటికీ కూడా, అలా కోరుకొని కర్మలు చేస్తుంటే ఏమవుద్దంటే కర్మలో నైపుణ్యం తగ్గిపోదు. ఏదైనా ఒక పని చేస్తున్నాం అనుకోండి, ఆ పని చేసినంతసేపు కూడా పని ఎట్లా చేయాలి అని జాగ్రత్తగా ఆలోచించేస్తే కర్మ సక్రమంగా ఉంటుంది. ఆ కర్మ ప్రారంభించిన దగ్గర నుంచి నేను అనుకున్నాను వచ్చిందా రాదా, మా అబ్బాయి అమెరికా పోతాడా పోడా, అమ్మాయికి పెళ్ళి అవుద్దా కాదు తొందరగా, కట్నం లేకుండా అవుద్దా కాదా, అబ్బాయికి బాగా కట్నం ఎక్కువ వచ్చిందా రాదా, ఏ ఆలోచనలు చేస్తుంటే చేసే కర్మ కాస్త చండాలవుతుంది. అందుకని కర్మ నైపుణ్యంగా చేయాలి అని అంటే కర్మఫలాన్ని కోరకుండా ఉండాలి. అందుకే భగవంతుడు చెప్తున్నాడు, నిజంగా కర్మల నైపుణ్యం తగ్గుద్దా తగ్గదా చూడండి మనకు ఆలోచన. ఒక డాక్టర్ ఉన్నాడు, రోజు 4 ఆపరేషన్లు 5 ఆపరేషన్లు 10 ఆపరేషన్లు కూడా చేస్తాడు. దాంట్లో సిద్ధహస్తుడు ఆయన ఆపరేషన్లు చేయటం. ఒకసారి డాక్టర్కి దెబ్బ చేసింది, డాక్టర్ భార్యకి దెబ్బ చేసింది. దెబ్బ చేస్తే ఆపరేషన్ ఇంతకుముందు ఎన్నో చేశాడు, ఇప్పుడు ఆమెను తీసుకొచ్చి ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. చేతులు అణుకుతున్నాయి, ఎందుకు? ఇంతకుముందు ఎంతోమంది చేశాడుగా, ఆహా ఇప్పుడు తన భార్య కదా, కరెక్ట్గా చేస్తానా, ఏమైనా పొరపాటు పడతానా, దీనివల్ల ఆపరేషన్ చేస్తే తగ్గుద్దా తగ్గదా, మనకు వచ్చే క్వశ్చన్లన్నీ ఇప్పుడు ఆయనకు వస్తాయి. దాంతో ఆ క్వశ్చన్లతో ఏమవుతుందంటే నైపుణ్యం తగ్గుద్ది, అందుకని చేతులు అణుకుతా ఉంటాం. అందుకనే ఇదిగో ఇలా సంగం త్యక్వ ఫలానిచ్చా, సంఘభావం వదిలిపెట్టి ఫలితాన్ని కూడా భగవంతుడికి సమర్పించి యజ్ఞదాన తపస్సులు చెయ్యండి, ఇది నా నిశ్చయం అని భగవానుడు చెప్తున్నాడు. కనుక ఈ సంఘభావాన్ని ఈ ఫలితాన్ని ఈ రెండు వదిలితే మనకి ప్రయోజనం. అలా కాకుండా కర్మఫలమే కావాలి 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 అనుకుంటే వస్తుంది కర్మఫలం, దానివల్ల ఏమవుద్ది, మళ్ళీ జన్మెత్తాలి, ఆ కర్మఫలాన్ని అనుభవించాలి కదా, జన్మెత్తాలి, మళ్ళీ ఆ జన్మలో మళ్ళీ ఏవో చేస్తాం, మళ్ళీ వస్తాయి కర్మఫలాలు, మళ్ళీ వాటిని అనుభవించాలి, మళ్ళీ జన్మ వచ్చింది. ఈ ప్రకారంగా జన్మ కర్మ వలయంలో చిక్కుంటాం, కర్మ చేస్తాం జన్మ వచ్చింది, ఆ జన్మలో కర్మలు చేస్తాం, ఆ కర్మలో ఫలితం వచ్చింది, ఆ ఫలితం వల్ల మళ్ళీ జన్మ వచ్చింది, ఆ జన్మలో మళ్ళీ కర్మలు చేస్తాం. ఇది జన్మ కర్మ వలయం, జనన మరణ చక్రం. కనుక కర్మఫలాన్ని వదిలిపెట్టి కర్మ చేస్తే అది సాత్విక కర్మ అవుతుంది, ఈ త్యాగం సాత్విక త్యాగం అవుతుంది. కనుకనే యజ్ఞదాన తపస్సుల్ని సంఘభావం వదిలి కళాశక్తిని వదిలి చెయ్యాలని భగవానుడు ఈ శ్లోకంలో స్పష్టం చేస్తున్నాడు. దీన్ని బట్టి భగవంతుడి యొక్క నిశ్చితాభిప్రాయం ఏమిటి అంటే, సన్యాసం కన్నా త్యాగాన్నే భగవానుడు బలపరుస్తున్నాడు. 4 ఆశ్రమాల్లో సన్యాసాశ్రమం ఉంది, మనకు ఆశ్రమాలు ఉన్నాయి కదా 4 చతురాశ్రమాలు, బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం. సన్యాసాశ్రమానికి గౌరవం ఇస్తూనే భగవంతుడు త్యాగం అనేటువంటి పేరుతో కర్మ ఎట్లా చెయ్యాలి, కర్మని కర్మగా కాకుండా కర్మయోగంగా చెయ్యాలి, నిష్కామంగా చెయ్యాలి, ఫలితాన్ని భగవంతుడికి అర్పిస్తూ చేయాలి, భగవదార్పణ బుద్ధితో చేయాలి, కర్మఫలం మీద అపేక్షను వదిలిపెట్టాలి, సంఘభావాన్ని విడిచిపెట్టాలి అని ఈ ప్రకారంగా భగవానుడు తెలియజేస్తుంది. ఏది పనైనా సరే తెలివితో కనుక చేస్తే ఆ కర్మ మనకి మనశుద్ధి కలిగిస్తుంది, మోక్షం వైపు నడిపిస్తుంది. తెలివి తక్కువగా చేస్తే, సంఘభావంతో ఫలాసక్తితో కనుక చేస్తే జనన మరణ చక్రంలో ఇరికిస్తుంది, అధోగతిలో పడేస్తుంది. కనుక భగవాన్ అభిప్రాయం ఇది. 2 శ్లోకాల ద్వారా భగవానుడు స్పష్టంగా ఏం చెప్పాడు, యజ్ఞదాన తపస్సులు అనేటువంటివి సత్కర్మలు ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టకూడదు, ఖచ్చితంగా చేయాల్సిందే 1. 2, వివేకులైనటువంటి వారికి యజ్ఞదాన తపస్సులు వాళ్ళని పవిత్రం చేస్తాయి, మనశుద్ధి కలిగిస్తాయి. 3, వీటిని ఆచరించేటప్పుడు కర్మలతో సంఘభావం ఉండకూడదు, ఫలితం మీద ఆసక్తి ఉండకూడదు. ఇట్లా కనుక చేస్తే అభిక్రమనాశం లేదు, ప్రత్యవాయ దోషం లేదు, ఫలితం లేదనుకునే పని లేదు, వ్యతిరేక ఫలితం లేదు, ఫలితము ఉంటుంది వ్యతిరేక ఫలితం రాదు. కాబట్టి ఈ ప్రకారంగా స్వర్గ నరకాలకు పోవటం కానీ మళ్ళీ మళ్ళీ జన్మలెత్తడం కానీ ఈ ప్రయాసంతా కూడా లేకుండా అంతఃకరణ శుద్ధి జరిగి మోక్షానికి దారితీస్తుంది అని భగవానుడు తన నిశ్చయాన్ని చెప్పాడు. ఇప్పుడు మనం 2 శ్లోకంలోనే భగవానుడు మొట్టమొదటి ఏమన్నాడు, ఈ త్రివిధం సంప్రకీర్తిత, త్రివిధ సంప్రకీర్తిత, 3 విధాలుగా చెప్తారు త్యాగాన్ని అన్నాడు కదా. మరి ఇప్పుడు ఆ మూడు విధాల త్యాగాలు ఏమిటో మనకి చెప్పబోతాం. అందుకని ముందుగా కామసత్యాగం, తర్వాత రాజసత్యాగం, తర్వాత సాత్విక త్యాగం. ముందుగా చేయగోడిని గట్టిగా గుర్తు పెట్టుకోవాలి, అందుకని ముందు చెబుతుంది అవి ఏమిటో మనం రేపటి నుంచి చెప్తాం.